Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం April 12, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారే విచిత్రం కార్యక్రమానికి. ఈ మధ్య అంటే ఎలాగో నిన్నటితో ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఒక 10 రోజుల నుంచి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాట్సాప్లో చక్కర్లు కొడుతున్నటువంటి ఒక చిన్న వార్త అనుకోండి, వాస్తవం అనుకోండి, ఆర్టికల్ అనుకోండి, ఏమైనా కానివ్వండి, ఒకటి చక్కర్లు కొడుతుంది. అది ఫేస్బుక్లో యాక్చువల్గా యనమూరి వీరేంద్రనాథ్ గారు పెట్టారు. ఆయన మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అది అనేది తెలీదు. మరి ఆయనే రాశారు, ఎందుకంటే స్వతహాగా ఆయన రచయిత కాబట్టి ఆబ్వియస్లీ ఆయన రాసి కూడా ఉండొచ్చు. మొత్తానికి అదేంటంటే, నిన్నటి వరకు నేను ఎందుకు చెప్పలేదు అని అంటే, దీంట్లో చాలా అన్బయాస్డ్గా మాట్లాడుతున్నారా బయాస్డ్గా మాట్లాడుతున్నారా అనేది పక్కన పెడితే, ఓటర్స్ ఎవరైనా సరే వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకూడదు. అలాంటి వాళ్ళ ఓటు హక్కుని ఏదో ఒకటి వినియోగించుకోవాలి, వాళ్ళ ఓటు హక్కుని వాళ్ళే వినియోగించుకోవాలి. అది ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ సిటిజన్. ఇవాళ ఇంకా తాంబూలాలు ఇచ్చేసాం తనకు చావండి అన్నట్టు, ఇవాళ ఇక మనకి ప్రాబ్లం లేదు కాబట్టి, వాళ్ళు ఎంత మాట్లాడుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. మామూలుగా పదవి కోసం పెన్షన్స్ అని, రుణమాఫీలని, ఉచిత సర్వీసుల ఆఫర్లని మన నాయకులు దేశాన్ని ఇంకొక వెనిజులా చేస్తున్నారా అన్న అనుమానం ఒకటి వస్తుంది. వెనిజులానే ఎందుకు అంటారా? అయితే దాని గురించి కొంచెం తెలుసుకోవాలి. ఎందుకంటే యనమూరి వీరేంద్రనాథ్ గారు అది ఫేస్బుక్లో షేర్ చేశాక దాన్ని చాలామంది వాట్సాప్లో తెగ చక్కర్లు కొట్టింది. అది నిజంగా వెనుజులా అంటే వెన్నులో నుంచి వణుకు పుట్టేటట్టుగా ఉంది. అందుకే దాని గురించి కనుక తెలుసుకుంటే మనం ఏం చేయకూడదు అనేది తెలుస్తుంది. అంటే మన నాయకులు చక్కగా చిన్న చిన్న సెలయేళ్ళు, అక్కడక్కడ పిల్ల కాలువలు, కాస్త మంచి నదులు, పచ్చటి ప్రకృతి, మంచి బీచ్ వ్యూ, ఇవన్నీ ఉన్నాయి. న్యాచురల్ రిసోర్సెస్ కొద్ది గొప్ప ఉన్నాయి. ఆయిల్ రిసోర్సెస్ ఇంకా బాగున్నాయి, గ్యాస్ రిసోర్సెస్. 1970లో వెనిజులా ప్రపంచపు 20 దేశాల్లో ఒకటి. ఎస్, 1970స్లో టాప్ 20 రిచ్ కంట్రీస్లో వెనిజులా ఉంది. ఒక నాయకుడు అధికారంలోకి రావడం కోసం అని చెప్పి ఎలక్షన్స్ టైంలో ఖాళీగా ఇంట్లో కూర్చున్న వాళ్ళకి, బీద బిక్కి కుటుంబాలకి నెల నెల ఇంత ధన సహాయం చేస్తాను అని ప్రకటించాడు. గొప్పగా గెలిచాడు. ఆ దేశ ఐశ్వర్యాన్ని అందరికీ పంచాడు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ ఎలక్షన్స్లో లేబరు, ఎంప్లాయీస్ జీతాలు 5 రెట్లు పెంచాడు. కెన్ యూ జస్ట్ ఇమాజిన్, లేబరు, ఎంప్లాయీస్ జీతాలని 5 రెట్లు పెంచాడు. సింగిల్ పేరెంట్స్ ఆడవాళ్ళకి అసలు ఊహించలేనంతలా కానుకలు ఇచ్చాడు. 2008లో మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. ధర పెరగని రొట్టె ముక్క అని ప్రకటించి మళ్ళీ అధికారం సంపాదించాడు. గవర్నమెంట్ ప్రకటించిన ధరలకే బ్రెడ్ మిగతా నిత్యావసర పదార్థాలు ఇవ్వాలి దాని ప్రకారం. బట్ ఆల్రెడీ ఇంట్లో తేరగా కూర్చున్న వాళ్ళకి ఇచ్చి, వీళ్ళకి ఇచ్చి, అటు ఉద్యోగస్తులకి 5 రెట్లు పెంచి, రేట్లు పెంచకుండా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత పెరిగినా అంతకే ఫుడ్ ఇస్తానంటే గవర్నమెంట్కి ఎక్కడి నుంచి వస్తాయి నిధులు? ఇవ్వలేక చాలా కంపెనీలు మూతబడిపోయినాయి. మోర్ దాన్ 3 మిలియన్ రిచ్ ఇండస్ట్రియలిస్ట్, స్కిల్డ్ వర్కర్స్, ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ వెనిజులా నుంచి పక్క దేశాలకి వలసలు వెళ్ళడం మొదలుపెట్టారు. అయినా సరే వెనిజులియన్ ప్రెసిడెంట్ వెనక్కి తగ్గలేదు. దేశంలో ఆయిల్ ద్వారా వస్తున్నటువంటి డబ్బు బోలెడంతుంది. టాయిలెట్ పేపర్ కూడా విదేశాల నుంచే దిగుమతి చేసుకున్నాడు. సో దేశంలో పని లేదు, తింట పంట అన్నట్టు ఉన్నారు. హ్యాపీగా తినడం, గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో ఎంజాయ్ చేయడం అంతే. మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, ఏమీ లేదు. ఫ్రీగా వచ్చే డబ్బు, సబ్సిడీల కోసం ఎగబడిన జనం రాబోయే సునామీని ఊహించలేదు. 2005లో క్రూడ్ ఆయిల్ ధర పడిపోయింది. దాంతో కరెన్సీ నిల్వ కొంచెం పెట్టి కరెన్సీ ముద్రణ పెంచారు. ఎక్కడ చూసినా డబ్బే, పైసా విలువలేని డబ్బు. ఎప్పుడైనా సరే అవసరానికి మించి డబ్బుల్ని ప్రింట్ చేస్తే డబ్బుకి వాల్యూ ఉండదు. అందుకనే ఈ సిపిఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో, సిఆర్ఆర్ పెట్టేది అందుకనే. క్యాష్ రిజర్వ్ రేషియో ఎలా చూస్తారు, గ్రాస్గా గోల్డ్ ఎంత, బంగారు నిల్వలు ఇవన్నీ కూడాను ఏంటి, ఒక హద్దు ప్రకారమే అవన్నీ నడుస్తాయి. ఈ సిఆర్ఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఐఎంఎఫ్లో కూడా మనం ఏదైనా తీసుకోవాలి అంటే దానికి తగ్గట్టు మనం ఏదో ఒకటి పెట్టాలి. దేశ జనాభా ఎక్కువైపోయింది, పేదరికం ఎక్కువైపోయింది అనుకున్నప్పుడు ఆ క్యాష్ రిజర్వ్ రేషియో పెంచాలి అంటే ముందు దానికి తగ్గట్టు మిగతావన్నీ కూడా సరి చూసుకుని, మన జీడిపి ఎంత ఉంది ఏంటి ఇవన్నీ చూసుకుని దాని ప్రకారం ముద్రణ చేస్తారు. కానీ ఏదో అబ్బా మరి జనాల దగ్గర డబ్బు తక్కువైపోయింది, అబ్బా కొంచెం ప్రింట్ చేసుకుందాం అనగానే ఏదో నా దగ్గర ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ లేదు మళ్ళీ ఒకసారి ప్రింట్ తీసుకుంటాను అన్నట్టు తీసుకోవడానికి వీలు ఉండదు. జిరాక్స్ కాపీలు అంటే ఎన్నైనా తీసుకోవచ్చు, కానీ డబ్బులు ఎవరు పడితే ఎక్కడ పడితే అక్కడ ప్రింట్ చేయడానికి మనదేమి పక్క దేశాలు కావు. కాబట్టి ఒరిజినల్ నోట్లు మంచివి, చెల్లుబాటు అయ్యేవి కావాలి అంటే కష్టపడి సంపాదించాల్సిందే. నిజంగా గద్దెనెక్కిన వాళ్ళు ఎవరైనా సరే అబ్బా నా దేశం పేదరికంలో ఉండడం నాకు ఇష్టం లేదు, ప్రింట్ చేసేయండిరా 2000 నోట్లు 500 నోట్లు విచ్చలు విడిగా ప్రింట్ చేసి అందరికీ తల 1 కోటి రూపాయలు ఇచ్చేయండి అన్నారనుకోండి. ఆల్రెడీ ఇలాంటి ఫాల్స్ కమిట్మెంట్లు చేసి 5 ఏళ్ల క్రితము ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లోకి 15 లక్షలు 20 లక్షలు వస్తాయని చెప్పారు, బ్లాక్ మనీ తిరిగి వస్తుందన్నారు, అదంతా పక్కన పెట్టండి. అసలు చెప్తున్నాను, ఇలాగే కట్టలు కట్టలు ప్రింట్ చేసి అందరికీ పంచారనుకోండి, రేపు పొద్దున నేను ఆఫీస్కి వెళ్తానా, ఇంకెవరైనా అసలు పనులు చేస్తారా? ప్రతి వాళ్ళ దగ్గర 1 కోటి రూపాయలు ఉంటే ఇంక అసలు డబ్బులు వాల్యూ ఏముంటుంది? ఎవరు పనిచేయరు, పని చేయకపోతే ఎక్కడొక్కడ ఆగిపోతాయి. మనమే కాదు, కిరాణా కొట్లు వాళ్ళు షాపులు తెరుచుకోరు, వాళ్ళకి 1 కోటి రూపాయలు ఇస్తారు కదా మనతో పాటు. మరి మనము పప్పు దినుసులు ఎక్కడ కొనుక్కుంటాం, ఫుడ్ అసలు ఎవరైనా అమ్ముతారా? అప్పుడు అమ్మరు, ప్రొడక్షన్ ఉండదు, అగ్రికల్చర్ ఏ పని ఎక్కడ జరగదు. అందరి దగ్గర డబ్బులు ఉంటాయి కానీ డబ్బు తిని బతకం కదా, తినాల్సిందైతే తిండే. సో ఈ విధంగా పెద్ద క్రైసిస్ వచ్చేస్తుంది. ఎప్పుడూ కూడాను అవసరానికి మించి డబ్బు అనేది ప్రింట్ చెయ్యదు ఏ గవర్నమెంట్ కూడాను. ఎందుకంటే అందరి దగ్గర డబ్బే ఉంటే బార్టర్ సిస్టమ్ లాగా ఎవరైనా 5000 నోట్లోకి వెళ్ళడానికే కదా పనిచేసేది. మరి ఆ 5000 నోట్లోకి వెళ్ళడానికి ఎప్పుడైతే నీకు చేతిలో డబ్బులు ఉన్నాయో నువ్వు పని ఎందుకు చేస్తావు? చెయ్యవు. అలాగే అమ్మేవాడైన హోటల్లో బేరర్ ఎందుకు పనిచేస్తాడు? అసలు హోటల్లో ఎవరు వండుతారు? అందరికీ అవే డబ్బులు ఎక్కువైనాయి. అప్పుడు మొత్తం సొసైటీ అంతా తలకిందులైపోతుంది. అందుకే దేశ జనాభా ఎంత, దాని నిష్పత్తి ప్రకారం ఎంత డబ్బులు ఉండాలి, గోల్డ్ రిజర్వ్ ఎంత ఉండాలి, క్యాష్ రిజర్వ్ ఎంత ఉండాలి, ఎంత మనీ ఫ్లో ఉండాలి. ఈ ఫ్లోలో కూడా మళ్ళీ దొంగ నోట్లు కట్ చేస్తూనే ఉంటారు. డిమానిటైజేషన్ లాంటిది వచ్చినప్పుడైతే ఇంకా మరీ దారుణము. ఇలా ఎన్నుంటాయి, బ్యాంకులో ఎంత సొమ్ము ఉండిపోయింది, ఫ్లోటింగ్ ఎంత తక్కువ అయ్యింది క్యాష్, ఇవన్నీ చూసుకుని అప్పుడు చేసేది. అలాంటిది ఆయిల్ ప్రైజెస్ పడిపోయినా కూడా డబ్బులు లేకపోయేసరికి, రెవెన్యూ లేకపోయేసరికి విచ్చలవిడిగా ప్రింట్ చేసేస్తే వెనిజులా పరిస్థితి ఘోరంగా తయారైంది. అందరి దగ్గర డబ్బులున్నా ఎవరి దగ్గర తిండి లేదు, అది పరిస్థితి. పైగా చిన్న చిన్న విషయాలు కూడా, ఏదైనా కొనుక్కోవాలన్న టాయిలెట్ పేపర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి బయట నుంచి దిగుమతి చేసుకుంటుంటే ఇంకా అసలు ఎక్కడ ప్రొడక్షన్ అనేది ఎక్కడ ఉంటుంది? సో డబ్బుకి విలువ లేకుండా అయిపోయింది. 2018 వచ్చేసరికి ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగిందో తెలుసా? నమ్ముతారా అసలు? 13% పెరిగింది. అసలు ఎక్కడన్నా అది నాకు ఆ అంకెలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే సెంట్ అంటే 100, పర్సెంట్ అంటే పర్ 100, 13% అంటే అది ఒక కనీసం కొంచెం, 130% అంటే అదే చాలా ఎక్కువ. ఎన్ని మార్కులు వచ్చినాయంటే 100కి 130 వచ్చినాయి అన్నట్టు ఉంటుంది. అలాంటిది 13% ఇన్ఫ్లేషన్ పెరిగింది 2018కి అంటే ఇంకా ఆ దేశాన్ని కాపాడగల వాళ్ళు ఎవరైనా ఉన్నారా అసలు? అది పరిస్థితి. సో ఉచితం ఉచితం ఉచితం, అజ్జేస్తాను ఇచ్చేస్తాను, మీరు ఎక్కడికే వెళ్ళక్కర్లేదు, మీకు అకౌంట్లోనే పడిపోతాయి, 15 లక్షల బ్లాక్ మనీ నుంచి తీసుకొస్తాను, స్విస్ బ్యాంక్ నుంచి తీసుకొస్తాను, అక్కడి నుంచి పట్టుకొస్తాను, నెలకి 20,000 ఇస్తాను, మీరు స్కూల్కి వెళితే చాలు మీకు డబ్బులు ఇస్తాను, మీరు ఇంట్లో కూర్చుంటే చాలు మీకు డబ్బులు ఇస్తాను, మీరు ఉద్యోగాలకు కూడా వెళ్ళక్కర్లేదని ఇట్లా అన్నిటికీ ఉచితం అలవాటు చేసి సమాజానికి ఏం చేస్తున్నాము? రోడ్లు వేస్తున్నామా? మంచినీటి సౌకర్యం అందిస్తున్నామా? తక్కువకే వైద్యం ఖర్చులు అందిస్తున్నామా? వైద్యం అంటే మళ్ళీ ఏదో ఇన్సూరెన్స్ కంపెనీలను మేపడానికి అని చెప్పి ప్రతిదానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలు ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతాడు ఫస్ట్. అది ఉంటేనే, అది రాజీవ్ ఆరోగ్య అయినా ఏదైనా సరే, ఎన్టీఆర్ హెల్త్ అయినా ఏదైనా సరే. సో సమాజానికి ఉపయోగపడేవి చేయాలి తప్ప ఒక వర్గానికో లేకపోతే మనుషుల్ని సోమరిపోతుల్ని చేయడానికో గనక ఇట్లాంటి పథకాలు పెడితే, బెస్ట్ ఎగ్జాంపుల్ వెనిజులా, ఏమవుతుంది అనడానికి. స్టిల్ ఇంకా మనం అదే ఉచితం అనే భ్రమలో ఉంటే మనం లైన్ కడతాం నెక్స్ట్, అంతకుమించి ఏం లేదు. ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత వెనిజులా గురించి మరింత చెప్తాం.
పిలిచెను రే రాజు నిలిచెను, ఇదే నీదే కదా చెలి, నారాణి నీవే కదా.
నారాజు పిలిచెను రే రాజు నిలిచెను, ఇరే నారే కదా, ఇక నీ రాణి నేనే కదా.
నిన్ను చూచి నీవన్నీ చూచి నన్ను నేనే మరచేనులే, నన్ను నేనే మరచేనులే. నిలిచెను ఇరే నీదే కదా తెలి నారాణి నీవే కదా
నారాజు పిలిచెను రే రాజు నిలిచెను ఏ రే నారే కదా ఇక నీ రాణి నేనే కదా
అందరికీ నమస్కారం. నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డిసి, కేపి కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డిసి. స్టే ట్యూన్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో us on twitter.com/mindmedia. Subscribe to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతల కోసం ఆలూరు కృష్ణప్రసాద్ గారు అందిస్తున్న అచ్చ తెలుగు వంటలు. ఆహా ఏమి రుచి కార్యక్రమానికి శ్రోతలకి స్వాగతం, నమస్కారం. ఇప్పుడు మనం కూర పొడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. కూర పొడి అంటే అన్ని కూరల్లో వేసుకోవడానికి అనువుగా ముందుగా తయారు చేసి పెట్టుకునేదన్నమాట. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు, చాలా ఇళ్లల్లో ఇది సాధారణంగా చూస్తున్నాం కదండి. మరి ఇటువంటి తరుణంలో మనం గనక కూర పొడి రెడీగా పెట్టుకుంటే వంటని చాలా వేగంగా చేయొచ్చన్నమాట. ఇంతకీ ఈ కూర పొడి ఎలా తయారు చేసుకోవాలో, దీని విశేషాలు ఏమిటో నేను చెప్తాను. సాధారణంగా వంకాయ, దొండకాయ, బెండకాయ లాంటి కూరల్లో వెరైటీగా ఆ కాయల్లో పొడిని పెట్టుకుని కాయల పళంగా కూర చేసుకుంటాం. ఈ కూర పొడి కొద్దిగా మార్పులు చేసుకుని కొట్టుకోవచ్చు. అదేవిధంగా ఒకేసారి కొట్టుకుని సీసాలో భద్రపరుచుకుంటే 4-5 సార్లకు ఇది వాడుకోవచ్చు. ఈ విధంగా కొట్టుకున్న పొడి సీసాలో భద్రపరుచుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలల వరకు తాజాగా ఉంటుంది. ఇది తయారు చేసుకునే విధానం ముందుగా చెప్పుకుందాం. ఎండుమిరపకాయలు 25 కావాలి, పచ్చిశనగపప్పు 50 గ్రాములు, చాయమినపప్పు 50 గ్రాములు, జీలకర్ర 3 స్పూన్లు, నూనె 4 స్పూన్లు, ఉప్పు తగినంత. ఇవండి కూర పొడికి కావలసిన పదార్థాలు. ఇక తయారు చేసుకునే విధానం ఏమిటంటే, స్టవ్ మీద బాండీ పెట్టి మొత్తం నూనె వేసి బాగా కాగగానే ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, చాయమినపప్పు, జీలకర్ర వేసుకుని మీడియం సెగన కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. కొద్దిగా చల్లారగానే తగినంత ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పప్పులు తగిలే విధంగా మిక్సీ వేసుకోవాలి. రోటి సౌకర్యం ఉన్నవారు రోటిలో పచ్చడి బండతో దంపుకుంటే రెట్టింపు రుచిగా ఉంటుంది. తర్వాత సీసాలో భద్రపరుచుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అవసరమైనప్పుడు ఫ్రిడ్జ్లో నుండి తీసుకుని కొద్దిగా ఉప్పు కలుపుకుని కూరల్లో పెట్టుకుని కాయలను నూనెలో వేయించుకోవాలి. ఇది మామూలు కూరపొడి అన్నమాట. ఇక కొంచెం మసాలా టచ్ ఉన్న కూర పొడి ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను. దీనికి కావలసిన పదార్థాలు, ఎండుమిరపకాయలు 1 పాతిక, పచ్చిశనగపప్పు 50 గ్రాములు, చాయమినపప్పు 50 గ్రాములు, ధనియాలు 20 గ్రాములు, జీలకర్ర 2 స్పూన్లు, ఎండుకొబ్బరి 1/2 చిప్ప, చిన్న ముక్కలుగా ఎండుకొబ్బరిని కట్ చేసుకోవాలి, కరివేపాకు 5 రెమ్మలు, నూనె 4 స్పూన్లు, ఉప్పు తగినంత. తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి మొత్తం నూనె వేసి కాగగానే వరుసగా ఎండు మిరపకాయలు, పచ్చిశనగపప్పు, చాయమినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి ముక్కలు, కరివేపాకు వేసి కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకుని చల్లారగానే మిక్సీలో వేసి తగినంత ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా పప్పులు తగిలే విధంగా మిక్సీ వేసుకోవాలి. రోటీ సౌకర్యం ఉన్నవారు రోటీలో పచ్చడి బండతో పప్పులు తగిలే విధంగా దంపుకుంటే ఈ మసాలా కూరపొడి ఇంకా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సీసాల్లో పెట్టుకుని అవసరమైనప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసుకుని కొద్దిగా ఉప్పు కలుపుకుని కూరల్లో పెట్టుకోవాలి. ఈ కూరపొడి కూడా 2 నెలల పైన నిల్వ ఉంటుంది. మనం కూరల్లో కూరే ముందు పొడి నాలుకపై వేసుకుని రుచి చూస్తే ఉప్పగా తగిలితే వేగిన కూరలో అది సరిపోతుందని అర్థం. మరి తయారు చేసి పెట్టుకుంటారు కదా. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారవి చిత్రం కార్యక్రమానికి. సో కడుపు రగిలిపోతూ ఉంటుంది ఫ్రీ 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 అన్నప్పుడల్లా, ఎందుకు మనుషులను సమర్పోతులను చేస్తున్నారు అని. కానీ ఆల్రెడీ వెనిజులాలో కడుపెం కర్మ ఇంకా చాలా రగిలిపోవడాలు కాలిపోవడాలు జరుగుతున్నాయి. కాబట్టే ఇప్పటికైనా ఇది మనకు ఒక అలామింగ్ అని అనుకుని తొందరగా మనం మారాలి. మన సొసైటీని మార్చాలి ఫస్ట్. ఒక సమాజానికి కావాల్సినటువంటి మౌలిక వసతులను ఏర్పాటు చేయాలి. ఏదో నేను జయప్రకాష్ నారాయణ గారి లాగా చెప్పట్లేదు, అదేంటి మంత్రిత్వాలను అన్నింటినీ కూడాను వికేంద్రీకరణ చేయాలి, అధికార వికేంద్రీకరణ ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు నేనేం చెప్పట్లేదు. కానీ మినిమం ఎమ్యూనిటీస్ ఏవైతే సొసైటీకి అవసరమో వాటిని చేయాలి తప్ప మనుషుల్ని సోమరిపోతుల్లా చేసి కొన్ని వర్గాల కోసం అని చెప్పి ఇట్లా ఇట్లా అని కనుక ఫ్రీ 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 అంటూ పోతే మనం మరో వెనిజులా అయిపోతామేమో అని టెన్షన్ వస్తుంది. అందుకే యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసినటువంటి వెనిజులాకి సంబంధించిన కొన్ని వాస్తవాలను మనం మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా ఇన్ఫ్లేషన్ రేటు 13% అయింది 2018 అంటే లాస్ట్ ఇయర్కి అని చెప్తున్నాను. ఈ ఫ్రీ సబ్సిడీలు ఇవి ఆగిపోవడంతో దానికి అలవాటు పడ్డ జనాలు కత్తులు పిస్టళ్ళు పట్టుకుని లూటీ చేస్తున్నారు. అంతేగా మరి, అన్నాళ్ళు అంటే ఫ్రీగా ఇచ్చాడు సబ్సిడీలు, ఇప్పుడు గవర్నమెంటే స్టేక్లో ఉంది. అసలు ఆయిల్ ప్రైజెస్ అన్నీ పడిపోయినాయి, అన్నీ ఏమో దిగుమతి చేసుకుంటున్నారు, అక్కడ ఏవి ప్రొడక్షన్ లేవు. సో ఇంకా జనాలు ఏం చేస్తారు, ఎస్పెషల్లీ యూత్ పిల్లర్స్ ఆఫ్ ది నేషన్ అంటారు వాళ్ళకి మనము నిరుద్యోగ భృతులు. నాకు అర్థం కాదు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకు కూడా నిరుద్యోగ భృతి అంట, 45 ఏళ్ళ వరకు నిరుద్యోగ భృతి ఇస్తారట. 45 ఏళ్ళు దాటంగానే వృద్ధాప్య పింఛన్ ఇస్తారు. ఇంకా నా బొంద ఎందుకు పనిచేస్తాడు, అర్థం ఉందా అసలు. మళ్ళీ సింగిల్ మదర్ పింఛను, వితంతు పింఛను, మళ్ళీ డ్వాక్రా మహిళలు, మళ్ళీ వాళ్ళు వీళ్ళు, ఇంకా అసలు ఏమన్నా ఉందా, మళ్ళీ పెళ్ళికి దుల్హను, అమ్మో అసలు ఈ పథకాలేంటో ఇవేంటో నాకు అసలు అర్థమే కాదు. 45 ఏళ్ళ వరకు కూడాను నిరుద్యోగ భృతి ఇస్తున్నప్పుడు, 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి వృద్ధాప్య పింఛన్ ఇస్తున్నప్పుడు ఇంకా పనెందుకు. ఈ ఫ్రీ అనేది మారితే తప్ప మనం మారం, లేకపోతే జనాలు సోమరిపోతుగా. నేను చెప్తున్నాను కదా, బిచ్చగాళ్ళని రూపుమాపాలి అని అంటే వాళ్ళకి ఏదైనా ఒక ఉపాధి చూపించకుండా నువ్వు నెలకి నేను నీకు 5,000 ఇస్తాను నువ్వు భిక్షం అడుక్కోకు అంటే 5,000 తీసుకుని ఇంకో చోటుకి వెళ్ళి అడుక్కుంటాడు. ఇది ఎక్స్ట్రా ఇన్కమ్ బోనస్. ఎప్పుడైనా సరే ఉద్యోగికి ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే జీతం కన్నా బోనస్ ఇంకా ఇష్టం, దాన్ని వదులుకోడు. మాయాబజార్ సినిమా నా దగ్గర సీడీ ఉన్నా సరే ఈటీవీలో వేస్తున్నప్పుడు చూస్తే దాన్ని బోనస్గా ఫీల్ అవుతాను నేను, అది కూడా మిస్ అవ్వను నేను. ఇలాగే ఉంటుంది. సో బాగా పనిచేసి కష్టపడి వాళ్ళ రక్తం చేత దేశాన్ని ముందుకు తీసుకెళ్లవలసినటువంటి యువకులు కత్తులు పిస్టళ్ళు పట్టుకుని లూటీ చేస్తున్నారు. తిండి లేక జూలో జంతువులన్నీ చచ్చిపోయినాయి. ఇంకా పాపం మనుషులకన్నా ఈ బ్రెడ్ కావాలి, దాని మీద ఈ జామ్ కావాలని ఇన్ని రకాలు ఉంటాయి. జంతువులకేంటి, ఏ చెట్టు పుట్ట పురుగులు ఏవైనా తింటాయి కదా, వాటికి అవి కూడా దొరకట్లేదు అంటే అది ఎంత దీనావస్థలో ఉందా కంట్రీ అనేది నాకు మాటలు రావట్లేదు, నాకు ఆవేశం వచ్చేస్తుంది. త్రివిక్రమ శ్రీనివాస్ చెప్పినట్టు కొన్ని కొన్ని చదివినప్పుడు విన్నప్పుడు ఒక రకమైనటువంటి మనకి ఏమంటారు దాన్ని తట్టుకోలేము చూసారా ఆ ఘోరాలు అవి. అండ్ వెనిజులా ముఖ్య పట్టణం పేరు కారకస్. కార్కాస్ అంటే జంతువు కళేబరం, డెడ్ బాడీ ఆఫ్ అన్ యానిమల్. ప్రతి ఏడు ఆ నగరంలో అంటే ఆ కారకస్లో ప్రతి 100,000 మంది జనాభాలో 20,000 మంది మర్డర్లకు గురవుతున్నారు. 100,000లో 20,000 మంది అంటే 1/5 ఆఫ్ ది పాపులేషన్ మర్డర్కి గురవుతున్నారు. ప్రపంచంలో ఇప్పుడు ప్రస్తుతం కరప్షన్ కంట్రీస్లో 10th స్థానంలో ఉన్నది వెనిజులా. అండ్ ప్రపంచంలో ప్రస్తుతపు అత్యంత ప్రమాదకరమైన రక్తపాత దేశాల లిస్టులో కూడా 1 స్థానంలో ఉంది. జస్ట్ ఇమాజిన్ 20 ఏళ్లలో ఎంత మార్పు. 30 ఏళ్లలో 1970స్లో రిచెస్ట్ కంట్రీస్ టాప్ 20లో అది ఉన్నది, ఇప్పుడు ఇలా. డేంజరస్ అండ్ బ్లడ్ షెడ్ కంట్రీస్లో టాప్ 1లో ఉంది, కరప్షన్లో 10లో ఉంది. అసలు టూరిస్టులు అయితే ఆ దేశానికి వెళ్ళొద్దు అని మిగతా దేశాలన్నీ హెచ్చరిస్తున్నాయి, వెనిజులాకి మాత్రం వెళ్ళొద్దు అని. దిగుమతులకి డబ్బు లేదు, కరెంటు లేదు, 4 రోజులకి 1 గంట నీళ్ళు వస్తాయి. చివరికి షాపుల్లో టూత్పేస్ట్ దొరకట్లేదంటే మీరు నమ్ముతారా? ప్రొడక్షన్ ఎవరు చేస్తారు? ఏం పెట్టి చేస్తారు? తినటానికి తిండి లేని వాళ్ళ సంఖ్య 5 ఏళ్లలో 30% నుంచి 66%కి పడిపోయింది. ఐ మీన్ పెరిగింది, వాళ్ళ దుస్థితి అంతకి పడిపోయింది అని. 5 ఏళ్ల క్రితం 30% మెంబర్స్కి ఫుడ్ లేదు, ఇప్పుడు 66% మందికి ఫుడ్ లేదు. చిన్న రొట్టె ముక్క కోసం ఆఖరికి ప్రాస్టిట్యూషన్లోకి దిగుతున్న వాళ్ళు, శరీరం అమ్ముకోవడానికి రాత్రంతా రోడ్ల మీద నిల్చున్న చిన్న పిల్లలు, బాలికలు, పెద్దవాళ్ళు కూడా కాదు, తిండి కోసం అర్ధరాత్రిళ్ళు కూడా రోడ్ల మీద నిలబడి శరీరాన్ని అమ్ముకోవడానికి రెడీగా ఉన్న చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. కొంచెం తిండి కోసం తెల్లవారి నుంచి అర్ధరాత్రి వరకు క్యూలో నిలబడే పిల్లలున్నారు. కాలుస్తున్న సిగరెట్ అయినా సరే సగం ఇమ్మని చెప్పి అడిగి రోడ్ల మీద అడుక్కునే పెద్దవాళ్ళు ఉన్నారు. ఇది ప్రస్తుతం ఆ దేశ పరిస్థితి. ఎస్, సమసమాజం కావాల్సిందే, కానీ ఆ సమసమాజం ఉచితంగా ఇవ్వడం ద్వారా మాత్రం నిర్మించలేము. అది నాయకులు తెలుసుకోవాలి. అది ఏ పార్టీ అయినా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ, ఎవ్రీ లీడర్, ఎవ్రీ పొలిటీషియన్ షుడ్ నో దిస్. అండ్ దానికన్నా ముందు ఒకవేళ వాళ్ళు బుద్ధి లేక వాళ్ళు వచ్చినా కూడా ప్రజలు వాళ్ళని రిజెక్ట్ చేయాలి. మాకు మీలాంటి ఫ్రీగా ఇచ్చేవద్దు, మేమేం కుక్కలం కాదు మాకు బిస్కెట్లు వేయడానికి అని వాళ్ళు ఎదురు తిరగాలి. ప్రజల్లో ఆ చైతన్యం రావాలి. కానీ మనము, మనకి చైతన్యమా? బిగ్ జోక్ అది. ఎవరు డబ్బులు ఇస్తారు, ఎవరు పేరు చివర నా తోక ఉంది, నాకున్నటువంటి తోక, నా కులం వాడా కాదా? పోనీలే చూద్దాము, ఇది మనం అనుకునేవి. ఎందుకంటే మనం అంతకుమించి వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, వాళ్ళకి అంతకన్నా మన మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎవరు వచ్చినా 5 ఏళ్ళు సంపాదించుకుందాం, దండుకుందాం, మన మీద ఉన్న కేసులు మాఫీ చేసుకుందాం, వెళ్ళిపోదాం, దాట్స్ ఇట్. ఇది ఈ దేశపు ఉదాహరణ గనక మనం మైండ్లో పెట్టుకుంటే ఒళ్ళు జలదరిస్తుంది. ఇట్లాంటిది దుస్థితి మనకి రావద్దు అని గనక మనకు తెలిస్తే ఎవరైనా సరే ఆలోచించి, 1 to 10 సార్లు ఆలోచించి మరీ, ఒకవేళ అట్లాంటి వాళ్ళు ఎవరు లేకపోతే అందరూ ఏక బిగిన మూకుమ్మడిగా నోటాకేసేస్తారు. చచ్చినట్టు మళ్ళీ రెండోసారి మంచి మేనిఫెస్టోతో మన ముందుకు వస్తారు. ఆ దమ్ముందా ప్రజలందరికీ? అది మనం ఆలోచించుకోవాలి. ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుందాం. ఆ తర్వాత వెనుజులా గురించి మరింత విషయాలు చెప్తాను.
కన్నులు దాగెను ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో ఈ నల్లని రాలలు పాపాలకు తాపాలకు బహుదూరములోనున్నవి, పాపాలకు తాపాలకు బహుదూరములోనున్నవి, మునుల ఓలి కారడవుల మూలలందు పడియున్నవి ఈ నల్లని రాలలు. కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు, కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు, ఉలిజలికి నల్తనే నల్తనె దళ దళ మణి పొంగి పొరలు ఈ నల్లని రాలలు. పైన కఠిన మని పింతును లోన వెన్న కనిపించును, పైన కఠిన మని పింతును లోన వెన్న కనిపించును, జీవమున్న మనిషి కన్న శిలలే నయమని పింతును ఈ నల్లని రాలలు, ఏ కన్నులు దాగెను ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెను
నమస్కారం అండి, నేను మీ ఎల్పి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మన భారత ప్రజలు సుఖశాంతులతో సామరస్యంతో జీవిస్తూ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నారంటే అందుకు కారణం ఎవరు? సరిహద్దుల్ని ప్రాణాలకు తెగించి మరీ కాపలా కాసే మన వీర సైనికులు. భరతమాత సేవలో వీర మరణం పొందిన అమర జవాన్ల గాథల్ని జై జవాన్ కార్యక్రమంలో మీకోసం అందిస్తున్నాం. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ప్రాచీన విజ్ఞాన నిధి, ప్రాచీన భారతీయ విజ్ఞాన శాస్త్రజ్ఞుల గురించిన ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన సంగతులన్నీ మీకోసం. కణాదుడు ప్రపంచంలో ప్రతి పదార్థం సూక్ష్మ కణాల మయమని 2800 సంవత్సరాల క్రితమే చెప్పిన భారతీయ శాస్త్రవేత్త కణాదుడు. ఇతని తర్వాతే డెమోక్రటీస్ అనే గ్రీకు శాస్త్రవేత్త ప్రతి వస్తువు సూక్ష్మ కణ సముదాయమని, అంతకంటే చిన్న కణాలుగా విభజించడం కుదరదని చెప్పాడు. అంటే మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ స్మాల్ పార్టికల్స్ కాల్డ్ యాటమ్స్ అండ్ యాటమ్స్ ఆర్ ఇండివిజిబుల్. యాటమ్స్ని అణువులు అని కూడా అంటారన్నమాట. గ్రీకులో అటోమాస్ అంటే విభజించడానికి వీలు కానిది అని అర్థం. కణాదుడికి ఔలూక్య, కాశ్యప అన్న పేర్లు కూడా ఉన్నాయి. క్రీస్తుపూర్వం 6వ శతాబ్ది వాడని ఆధునికులు అంగీకరించారు. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ జిల్లాలో పభోసా ప్రాంతంలోని ప్రభాసాలో కణాదుడు జీవించాడు. ఈయనది పావురం జీవితం అన్నారు కొందరు. అంటే రోడ్డు మీద పడి ఉన్న ధాన్యపు గింజలను ఏరుకుని తిని బతికాడని అర్థం. చిన్న చిన్న రేణువులు అంటే కణాలు అంటే ఆయనకి చాలా ప్రీతి. అందుకే వీటి మీద ఆధారపడే ఆయన జీవించాడు కనుక కణాదుడు అనిపించుకున్నాడు. ఈయనకి కణభుక్కర్ అంటే కణాలను తినేవాడని, కణభక్ష అన్న పేర్లు కూడా ఉన్నాయి. ఈయన సోమశర్మకు శిష్యుడు. కఠోపనిషత్తులో ప్రపంచ పరిణామానికి జడ పదార్థమే కారణమని ఉంది. దీనినే ప్రధాన అవ్యక్త తత్వానికి ఆధారంగా తీసుకుని మన వాళ్లు వేరే మార్గంలో పయనించారు. కపిల కణాదుల భౌతిక సిద్ధాంతం, తర్వాత బౌద్ధం వచ్చింది. తర్వాత జైన మతం హేతువాదంతో వృద్ధి చెందింది. బౌద్ధ జైన శాస్త్రవేత్తలు కణాద కపిలులనే ఆధారంగా తీసుకున్నారు. డెమోక్రటీస్కు ముందే కణాదుడు జన్మించాడని వైశేషిక దర్శనంలోని అన్విక విశిష్టతలో ఉంది. వైశేషికంలో ఉన్న ఆధునిక శాస్త్రవేత్తే ఔలక్యుడు. ఈనాడు మనం చెప్పే శాస్త్రవేత్త, పరిశోధకుడు అనే పేర్లు చక్కగా ఆయనకే సరిపోతాయి. ఆయనే కణాదుడు. డెమోక్రటీస్కు 400 ఏళ్ల క్రితమే కణాదుడు పుట్టాడు. ఆధునిక అణువైశేషిక సిద్ధాంతం నూతన అధ్యాయానికి దారితీసింది. అణుభక్షకుడు అని కణాదుడు పేరు పొందాడు. అణుస్ అన్న సంస్కృత పదమే యాటమ్ అయింది ఇంగ్లీష్లో. సూదులను అయస్కాంతం ఆకర్షించడం, మొక్కలలో జలప్రసరణ జరగడం, ఈథర్ లేక అయస్కాంతంలో అణువుల ప్రసారం, ఇలా అన్ని రకాల వేడికి సూర్యుడు, అగ్ని కారణమని వారు చెప్పారు. భూమి అణువులలో ఉండే ఆకర్షణ శక్తియే గురుత్వాకర్షణకు కారణం, అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నమాట. అన్ని శక్తులకు ఉండే చలన స్వభావానికి మూల కారణం శక్తి వ్యయం లేక తిరిగి తిరిగి చలనాన్ని కొనసాగించడం. అణు విచ్ఛేదం ద్వారా విశ్వ ప్రళయం, ఉష్ణం, కాంతికిరణాలు అతి సూక్ష్మ కణాలుగా ప్రసరించడం వల్లనే కణాలు అనూహ్య వేగంతో అన్ని వైపులకు దూసుకుపోతాయి. దీన్నే విశ్వకిరణ సిద్ధాంతం అంటారు. దేశ కాలాల సాపేక్షత మొదలైన వాటికి కణాదుడు స్పష్టంగా చెప్పాడు. ఒకే గుణం కలిగిన అణువుల కలయిక వస్తువు ఉత్పత్తికి కారణమవుతుంది. దీన్నే మనం ఇంగ్లీష్లో యాటమ్స్ కంబైన్ టు ఫార్మ్ కాంపౌండ్స్ ఆర్ మాలిక్యూల్స్ అని చెప్పుకుంటాం. ఈ కలయిక 2 రకాలుగా జరుగుతుంది. అణువుల్లో అంతర్భాగంగా ఉన్న సహజ భౌతిక శక్తినే బహిర్గతమైన మానవాతీత శక్తి అన్నాడు కణాదుడు. ప్రపంచ సృష్టికి అణువులే కారణం. అణువులు గుండ్రంగా ఉంటాయి. అణువులు ఒకదాని నుండి ఒకటి వేరైనప్పుడు కానీ, కదలిక లేనప్పుడు కానీ ఏ పని జరగదు అన్నాడు కణాదుడు. అగోచర శక్తి వల్ల అణువులు కలిసి కణాలుగా మారి ప్రపంచ సృష్టికి కారణమవుతాయి. కణాలు ఏర్పడడానికి అందులోని అణువులే కారణం. అణువులు ఎప్పుడూ చేతనాస్థితిలో ఉంటాయని కణాదుడు ఊహించలేకపోయాడు. డెమోక్రటీస్ సిద్ధాంతాల కంటే కణాద సిద్ధాంతాలు భౌతికవాదాన్ని బాగా బలపరుస్తాయి. పరిమితి గల పదార్థం అనంత కోటి వస్తువులకు పదార్థం కాజాలదు అన్న వైశేషిక మాదిరిగా సాంఖ్యం అన్ని వస్తువులకు మూల పదార్థ అణువు అని నిర్ధారించింది. సూర్యకారణ సంబంధం అనే సిద్ధాంతాన్ని మొట్టమొదటిగా ఆవిష్కరించిన వాడు కణాదుడే, వైశేషిక సూత్ర రచయిత. ఇది 10 గ్రంథాల సంపుటి. ప్రతి గ్రంథంలో 2 అధ్యాయాలు, ప్రతి అధ్యాయంలో అనేక సూత్రాలు ఉన్నాయి. ప్రతి గ్రంథంలో కనీసం 370 సూత్రాలుంటాయి. పరమాణువులతో ప్రపంచం ఏర్పడిందని, వాటిని మళ్లీ విభజించిన ఆ తర్వాత విభజించడం సాధ్యం కాదని కణాదుడు చెప్పాడు. అంటే ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్ అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా, ఆ సూత్రాన్ని ఆయన 2800 సంవత్సరాల క్రితమే చెప్పాడనమాట. కణాద సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వం 6 స్థితుల్లో ఉంటుంది. ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమవాయ స్థితులు కణాదుడు ప్రతిపాదించాడు. కానీ ఇప్పుడు మనం మ్యాటర్ ఈజ్ ఇన్ 4 స్టేట్స్ అని చెప్పుకుంటున్నాం. సాలిడ్, లిక్విడ్, గ్యాషువస్ స్టేట్ అండ్ ద 4th వన్ ఇస్ ప్లాస్మా స్టేట్. కానీ కణాదుడు 6 స్థితులు ఉంటాయని చెప్పాడు. అంటే ఇంకా 2 స్థితుల్ని మనం కనుగొనవలసి ఉందన్నమాట. పదార్థాలు 9 అస్తిత్వాలను కలిగి ఉంటాయి. భూమిజాలం, అగ్ని, తేజ, వాయు, ఈథర్, కాలం, అంతరిక్షం, మనసు, ఆత్మ, ఇవన్నీ కణాదుడు ప్రతిపాదించాడు. కణాదుడు నిరీశ్వరవాది. చనిపోయే ముందైనా దేవుణ్ణి ప్రార్థించమని శిష్యులు కోరితే పీలవహ అని అన్నాడట. అంటే పరమాణువు, పరమాణువు అని. ఇలా పరమాణు తపస్సు చేస్తూ లోకానికి అణువుల గురించి విజ్ఞానాన్ని అందించాడు కణాదుడు. ఈయన భావనలో మనస్సు, ఆత్మ రెండూ కూడా ద్రవ్యాలే. ప్రతి ద్రవ్యం కూడా అణురూపంలోనే ఉంటుంది. స్పేస్ అండ్ టైమ్, అంటే కాలము, శూన్యము రెండూ కూడా ద్రవ్యాలేనని ఐన్స్టీన్ కాలానికంటే ముందే కణాద మహర్షి చెప్పాడు. ఇటువంటి గొప్ప శాస్త్రవేత్త మన భారతదేశంలో పుట్టడం నిజంగా మన అదృష్టం. జై హింద్.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల. చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి వెనెజులా, దాని దుస్థితి గురించి చెప్తున్నాను. దాని దుస్థితి ఎందుకు వచ్చింది? ఫాల్స్ కమిట్మెంట్స్, అన్నీ ఫ్రీ 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 అని ఆ దేశ ప్రెసిడెంటు ప్రతి దాన్ని ఫ్రీ అలవాటు చేసి జనాల్ని సోమరిపోతుల్ని చేసి ఆ తర్వాత ఉన్న రిసోర్సెస్ అన్నిటినీ అయిపోజేసి ఆ తర్వాత కూడా కనీసం బుద్ధి రాక ఇంకా దాన్నే కంటిన్యూ చేయడం వల్ల అక్కడ తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేవు. మరి అలాంటి సంక్షోభంలో శ్మశానం గురించి ఆలోచించేదెవరు? బతుకున్న వాళ్ళకే దిక్కులు లేవు, అంతే కదా. జంతువులు, జూలో ఉన్న జంతువులకు తినడానికి ఏం లేదు అక్కడ. ఇంకా మనుషులు ఇంకా చెప్పక్కర్లేదు. మరి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటే ప్రాణం లేని శవాలు, శ్మశానాల గురించి ఇంకెవరు ఆలోచిస్తారు? అందుకనే సమాధులని ధ్వంసం చేసి అస్థి పంజరాలను దోచుకుంటున్నారు ప్రస్తుతం వెనిజులాలో. ఆ దేశంలో సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందంటే ఆ పేరులో ఉన్న వెనిజులాలో ఉన్న ఆ వెన్ను జలధరించేటటువంటి ఆ సౌండింగ్ ఏదైతే ఉందో అది అక్కడున్న వాస్తవ ఏదైతే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయో వాటిని చూసినా కూడా అదే ఫీలింగ్ వస్తుంది. రాజధాని కరకస్లో కొంతమంది నేరగాళ్ళు సమాధుల్ని పగలగొట్టి అస్థిపంజరాల మీద ఉండేటటువంటి ఆభరణాలు, బంగారు దంతాలు వాటితో పాటు ఎముకల్ని కూడా వదలట్లేదు. చనిపోయిన ఆప్తుల సమాధుల్ని చూడటానికి వచ్చినప్పుడు అది ధ్వంసమై కనిపిస్తే అసలు ఎలా ఉంటుందా మనిషికి? ఎంత దారుణం అది. కనీసం చచ్చిపోయిన చోట కూడా వాళ్ళకి ప్రశాంతత లేదు, బ్రతుకున్నప్పుడు ఎటూ లేదు. ఇందాకే మనం అనుకున్నాం 1/5 ప్రతి ఏడాది చనిపోతున్నారు జనాలు, మర్డర్ అయిపోతున్నారు. కనీసం చనిపోయాకన్నా ప్రశాంతత ఉంటుందా అంటే అక్కడ ఉండట్లేదు. వేలాది కుటుంబాలు ఇలాగా వచ్చి చూసుకుని, అరే ఇవాళ మా వాడి ఏడాది అయింది వెళ్ళి చూద్దామని చూస్తే అక్కడ ఆ మనిషి ఆ సమాధి మొత్తం చెల్లా చెదురుగా తవ్వేసి అంత ఇష్టం వచ్చినట్టుగా ఆ పెట్టెలో నుంచి మనిషిని తీసి అస్థిపంజరాలను ఎక్కడక్కడ పడేసి ఉండి అట్లా ఉంటుంది. ఆఫ్రో అమెరికన్ సెంటరియా మతంలో ఆరాధనకి ఎముకలు, పుర్రెలు అవసరం. ఈ డిమాండ్ని సొమ్ము చేసుకోవడానికి అస్థిపంజరాలను దొంగలిస్తున్నారు. మరి ఆఫ్రో అమెరికన్ సెంటరియా మతంలో వాళ్ళు అంటే 7 ఏళ్ళ తర్వాత వాళ్ళకి కొన్ని ఏవో ప్రత్యేకమైనటువంటి పూజలు లాంటివి ఏవో ఉంటాయి వాటికి. మరి ఆ ఎముకలు అవి కావాలంటే మరి ఇట్లాంటివే చేస్తూ ఉండాలి. దీన్ని అమ్ముకుని డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో తిండి తింటున్నారు. ఆ శ్మశానంలో యాఫో ప్రొఫోనాండా అనేది, అక్కడ ఎక్కడ చూసినా తవ్వినా సమాధులే కనిపిస్తున్నాయి. చివరికి వెనిజుల మాజీ అధ్యక్షుడు రోజులో గలగా సమాధిని కూడా తవ్వేశారు. ఇది ఎవరో చెప్పింది కదా, అక్కడ ఉన్న ఫాదర్ విల్ఫ్రెడో చెప్పాడు. ఆయన అక్కడ మత బోధకుడు ప్లస్ ఫాదర్ కూడా. అయితే అసలు మామూలుగా అయితే ఆ పనికి పాల్పడ్డ వాళ్ళ మనసు కూడా మేబీ ఆ పని తప్పు అని తెలుసు, ఖచ్చితంగా వాళ్ళ కాన్షియస్ ఒప్పుకొని ఉండదు. చేయడానికి ఎవరు అట్లాంటి పనులు అసలు చెయ్యరు. రెస్ట్ ఇన్ పీస్ అన్నదానికి అర్థమే లేకుండా పోతుంది కదా. కానీ వాళ్ళకి కనీస విజ్ఞత కూడా లేనట్టుంది మేబీ. ఎందుకంటే నా దగ్గర పైసా కూడా లేదు కనుక నేను ఇలా చేస్తున్నాను అని సర్ది చెప్పుకోవడం కరెక్టైన విషయం కాదు. ఆ తప్పు అని తెలిసినప్పుడు ఖచ్చితంగా ఇంకా వేరే వే అవుట్ లేదు. అసలు ఎక్కడ ఇంకా పేస్ట్ లాంటిది కూడా దొరకట్లేదంటే నేను అర్థమవుతుంది కదా. అక్కడ అసలు ఏంటి, ఏ పని చేసుకుని బ్రతకాలి అసలు. మరి ఏమీ చేయలేనప్పుడు ఇగో ఇలాంటివే వస్తాయి. అసలు ఆప్తుల సమాధుల్ని ధ్వంసం చేయడం, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎంతలా కలిచేస్తోందంటే, శ్మశానం దగ్గర గస్తీ కూడా పెట్టారు ఆఖరికి, రోజుకిద్దరు రోజుకిద్దరు అన్నట్టుగా. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మడూరో చెప్తున్నాడు, మేము పెడతాము మీరు అక్కర్లేదని. కానీ అక్కడ భద్రతా దళాల జాడ కూడా కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఎక్కడున్నాయి? దరిద్రం తాండవిస్తోంది వెనిజులా మొత్తంలోనూ. మళ్ళీ నాశనం చేస్తారేమో అనే ఉద్దేశంతో ఇప్పటికే ఈ సమాధిని దోచుకున్నారు అని వాటి మీద రాసి బోర్డులు పెడుతున్నారట. ఆల్రెడీ ఈ సమాధిని తవ్వి బంగారు దంతమో ఎముకలో అన్నీ తీసుకెళ్ళిపోయారు బాబు. ఇప్పుడు మీరు తవ్వినా మీకు అనవసరంగా శ్రమే తప్ప అక్కడ ఏమీ లేదు. ఇంకేదైనా వేరే శవాన్ని చూసుకోండి ఫ్రెష్గా అని చెప్పి బోర్డులు రాసి సమాధుల మీద పెడుతున్నారు. ఇన్నాళ్ళు సమాధుల మీద అదిగో ఇది జననం, ఇది మరణం, ఇది ఈవిడ పేరు అని ఇట్లాగే రాసేవాళ్ళు. ఇప్పుడు ఇప్పటికే ఈ సమాధిని దోచుకున్నారు అని కూడా రాస్తున్నారు. ఏ ఫ్యో ప్రొఫానాడా అని, అంటే ఇది ఆల్రెడీ దోచుకోబడింది అని. ఇలాంటి దుస్థితి నిజంగా తలుచుకుంటేనే భయం వేస్తుంది. మరి మన వాళ్ళు ఫ్రీ ఫ్రీ అని చెప్పి దీన్ని ఎక్కడికి లాక్కెళ్తారో అని భయం వేస్తుంది. ఎలాడియో బాస్తిదా అని ఒక అతని భార్య 18 నెలల కిందట బ్రెస్ట్ క్యాన్సర్తో చనిపోయింది. భార్యను పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న ఎలాడియో ఇప్పుడు తన భౌతికాయని కూడా ఎవరైనా దోచుకుంటారేమో అని భయపడుతున్నాడు. అసలు ఇలాంటి నేరాలకు పాల్పడ్డ వాళ్ళని అరెస్ట్ చేసి తగిన శిక్ష విధించాలి అది ఇది అని అంటారు. గౌరవించాల్సిన వాటిని తప్పకుండా గౌరవించాలి. కానీ మర్యాదలు తెలియకుండా సమాధుల్నే దోచుకునే వాళ్ళని ఎవరు గౌరవించరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి అని ఎలాడియో చాలా బాధగా చెప్పాడు. ఎందుకంటే ఒకనాడు చాలా గౌరవ మర్యాదలతోటి పూడ్చిన మృతదేహాల్ని ఇవాళ నేరగాళ్ళు మంత్రగాళ్ళు మళ్ళీ దాన్ని పెకిలించి చెల్లా చెదరు చేస్తుంటే ఎవరికైనా ఎలా ఉంటుంది? సో వెనిజువేలాలో ఇంతలా దిగజారిన పరిస్థితులు, సంక్షోభం, ఆఖరికి బ్రతికున్న వాళ్ళకు కాదు చనిపోయిన వాళ్ళకు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, మామూలుగా మనకి ఈ వెంగ బాయ్స్ అవి ఇవి అది వరకు వచ్చినప్పుడు వెనిజులా ఎప్పుడైనా వెళ్ళాలి ఇక్కడికి అనిపించేది, బ్రెజిల్ అటువైపు అంతాను. కానీ కొన్నాళ్ళుగా, గత కొన్నాళ్ళుగా వెనిజులా గురించి విపరీతంగా వింటున్నాను నేను. దానికి తగ్గట్టు ఈయన రాసినటువంటి ఏదైతే ఇప్పుడు ఈ రైటప్ ఉందో ఇది ఈ మధ్య ఎలక్షన్స్ ముందు భయంకరంగా చక్కర్లు కొడుతుంది. ఇదేదో కొంచెం ముందే కనుక, అంటే కనీసం ఒక 6 నెలలు ముందు కనుక వచ్చుంటే, వీళ్ళు మేనిఫెస్టో తయారు చేసుకునేటప్పుడు ఇలాగే ఫేస్బుక్లోనో డిజిటల్లోనో ఎలాగోలాగ మొత్తానికి వైరల్ చేసి ఎవరి మేనిఫెస్టోలోనూ ఫ్రీ అన్నది అసలు రాకుండా, మీరు గమనించే ఉంటారు, వైజాగ్లో ఒక నియోజకవర్గంలో ఒక ప్రాంతం ఉంది, ఒక కాలనీ లాంటిది, ఆ లోపలికి ఎవరైనా అడుగు పెడితే కాళ్ళు ఇరగొడతామని చెప్పారంట వాళ్ళు. మీరు ముందు మాకు తోచిన మాకు ఏవైతే కావాలో వాటిని మేనిఫెస్టోలో రాసుకుని బాండ్ పేపర్ మీద రాసుకుని రండి, అలా వచ్చి మేము ఇది చేస్తాము అని దమ్మున్న వాళ్ళు ఎవరైనా వస్తే అప్పుడు మేము ఓటేస్తాం. అంతేగాని మీరేవో మేనిఫెస్టోలు రాసుకుని ఫ్రీలు అవి ఇవి అని చెప్పి వచ్చి ఓట్లు అడిగితే మేము అసలు వెయ్యము, మాకు అవసరం లేదు. అది ఏ పార్టీ అయినా సరే అడుగు పెడితే కాళ్ళు ఇరక్కొడతాం అని క్లియర్గా చెప్పారు. అయితే ఏ ఒక్కళ్ళకి దమ్ము లేకపోయింది, కనీసం ఒక బాండ్ పేపర్ మీద తీసుకెళ్ళి ఇదిగో మీరు ఏమేమన్నారో చెప్పండి నేను ఇక్కడ రాస్తాను అని చెప్పి ఒక పెన్ను పేపర్ తీసుకెళ్ళి కూర్చుని ఏ పార్టీ కూడా అక్కడ కూర్చుని మీ సమస్యలు ఏంటని అడిగిన పాపను పోలేదు, అసలు అటువైపు చూసిన పాపను అంతకన్నా పోలేదు. ఆ కాలనీలోకే ఏ పార్టీ వాళ్ళు అడుగు పెట్టలేదంట. ఇది మన దగ్గర దుస్థితి. ఇక ఎంతసేపు నేను మొన్న కాదు అంతకుముందు మీకు ఒకరోజు ఒక విషయం చెప్పాను, గుర్తుందా? అలాగే తయారవుతున్నది ఇప్పుడు ప్రస్తుతం మన పరిస్థితి. ఏది 1931లో అడ్రెన్ రాజర్స్ అని ఒకటి రాశారని చెప్పాను కదా, యూ కెనాట్ లెజిస్లేట్ ద పూర్ ఇంటూ ఫ్రీడమ్ బై లెజిస్లేటింగ్ ద వెల్దీ అవుట్ ఆఫ్ ఫ్రీడమ్. వాట్ వన్ పర్సన్ రిసీవ్స్ వితౌట్ వర్కింగ్ ఫర్ అనదర్ పర్సన్ మస్ట్ వర్క్ ఫర్ వితౌట్ రిసీవింగ్. ద గవర్నమెంట్ కెనాట్ గివ్ టు ఎనీబడి ఎనీథింగ్ దట్ ద గవర్నమెంట్ డస్ నాట్ ఫస్ట్ టేక్ ఫ్రమ్ సంబడీ ఎల్స్. సో వెన్ హాఫ్ ఆఫ్ ది పీపుల్ గెట్ ద ఐడియా దట్ దే డు నాట్ హ్యావ్ టు వర్క్ బికాస్ ద అదర్ హాఫ్ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్, అండ్ వెన్ ద అదర్ హాఫ్ గెట్స్ ద ఐడియా దట్ ఇట్ డస్ నో గుడ్ టు వర్క్ బికాస్ సంబడీ ఎల్స్ ఈస్ గోయింగ్ టు గెట్ వాట్ దే వర్క్ ఫర్, దెన్ దట్, మై డియర్ ఫ్రెండ్, ఈజ్ అబౌట్ ద ఎండ్ ఆఫ్ ఎనీ నేషన్. యూ కెనాట్ మల్టిప్లై వెల్త్ బై డివైడింగ్ ఇట్. ఇది ఆయన చెప్పింది. దేశంలో సగం మంది కట్టే ట్యాక్సులతోటి మిగతా సగం మందికి ఫ్రీగా ఇస్తూ ఉంటే ఎవరు ఎంతకాలం అని పనిచేస్తారు? 9 గంటలు 10 గంటలు కష్టపడి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళు కొనే ఉప్పు దగ్గర నుంచి వాళ్ళు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీలు ఇంతవరకు ప్రతి ఒక్కదాని మీద ట్యాక్సులు బాధేస్తూ రోడ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ దేనికి వెళ్ళినా ట్యాక్సులు కడుతున్నాగా. మరి ఈ ట్యాక్సులన్నింటినీ కడుతున్నప్పుడు నా కుటుంబానికి ఎంత వస్తుంది అని ఎవరు ఆలోచించరు. నా ఇంటికి నా కాలనీకి రోడ్ సరిగ్గా వేశాడా, నేను వెళ్ళే ఆఫీస్ దారిలో ఫ్లైఓవర్లు అవి కరెక్ట్గా కట్టారా, నాకు వచ్చే మంచినీళ్ళు సురక్షితమైనవేనా, రాత్రి 10 దాటితే నా వీధిలో స్ట్రీట్ లైట్లు వెలుగుతున్నాయా, సేఫ్టీ ఉందా, ఆకతాయిలు ఎవరైనా అల్లరి పెడితే నా అంత ఇప్పుడు నేను నా అంతటి నేను వెళ్ళి ఎవరికైనా కంప్లైంట్ ఇస్తే ఏమైనా జరుగుతుందా, న్యాయం ఉందా, ఇవే ఆలోచిస్తేనే అది సిసలైన నేషన్. అందుకే మనం కూడా పెద్ద క్వశ్చన్ ఏం చేయకుండా చచ్చినట్టు ట్యాక్సులు, మనం తిన్నా తినకపోయినా ట్యాక్సులు కడుతున్నాంగా. మరి కట్టినప్పుడు ఇన్ రిటర్న్ నాకేమొస్తుంది? మంచి రోడ్డు ఉందా? గుంతలు గుంతలు. పోనీ ట్రాఫిక్ ఇదయ్యేటట్టు కొంచెం ఏమన్నా కాస్త వైడ్ రోడ్స్ ఉన్నాయా? లేవు. న్యాయం జరుగుతుందా? ఏదైనా ఒక విషయం మీద నేను ఏదైనా కంప్లైంట్ ఇస్తే ఉల్టా నా మీదే మళ్ళీ కేసు బనాయిస్తారు. అర్ధరాత్రి అయితే సేఫ్టీ ఉందా? పట్ట పగలే సేఫ్టీ లేదు. సాయంత్రం 6:30 దాటితే రోడ్డు మీద నిలబడితే ఎంత చెత్తగా చూస్తారు జనాలు. మరి ఇంకేంటి, నేను ఎవరికి ఓటేశానో నేను ఎక్కడ ధైర్యంగా ఉండాలి? ఇది ప్రతి మనిషిలోనూ ఎదురయ్యే సమస్య. ఇన్ కాంట్రరీ, ఆన్ ది అదర్ సైడ్, ఫ్లిప్ కాయిన్ సైడ్ చూసుకుంటే ఒక ఇంట్లో 70 ఏళ్ళ వృద్ధుడు, వాళ్ళ ఆవిడకు 68 ఏళ్ళు ఆరు 65 ఏళ్ళు, ఇద్దరికి వృద్ధాప్య పింఛన్ వస్తుంది, వాళ్ళ కోడలు, వాళ్ళకి ఇంకోటి ఏవో పథకాలు వస్తాయి, వాళ్ళ అబ్బాయి రీసెంట్గా డిగ్రీ అయిపోయింది ఉద్యోగాలు వెతుక్కుంటున్నాడు, అప్లికేషన్లు పెట్టుకోవడానికి కూడా ఇంట్లో వాళ్ళని ఏం అడుగుతానులే అని చెప్పి వాళ్ళకి ఏవో ఇవి వస్తాయి నిరుద్యోగ భృతి. ఇంకేంటి, నేను పొద్దున్నుంచి రాత్రి దాకా 9 గంటలు కష్టపడితే నాకు వచ్చే 12,000 13,000 వాళ్ళ ఇంట్లో హ్యాపీగా కూర్చుని సంపాదిస్తున్నారు. ఈ ఫీలింగ్ వస్తుందా రాదా? దీనికి తగ్గట్టు మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్లు, మళ్ళీ దాంట్లో ఇవి అవి ఫీజు రియంబర్స్మెంట్, కాలేజీలు కూడా ఏం చెప్తాయి, మాకు అసలు కుల ప్రాతిపదికన మేము చదువు చెప్పట్లేదు అని అంటాయి, కానీ మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ మాకు రాలేదని ఏడుస్తాయి, లేకపోతే మళ్ళీ వేరే పార్టీల్లోకి జాయిన్ అయిపోతాయి. ఇక రిజర్వేషన్లు ఇవి అంతకన్నా దారుణం. 99.7% వచ్చినవాడు, 30% వచ్చినవాడు ఇద్దరూ అదే ఐఐటీలో జాయిన్ అవుతారు. మరి సమానత్వం చెయ్యాలి అనుకున్నప్పుడు ఫ్రీగానో రిజర్వేషన్లో పెట్టి కాదు, లెట్ దెమ్ డిజర్వ్ ఇట్, డోంట్ రిజర్వ్ ఇట్, మేక్ దెమ్ డిజర్వ్ ఇట్. అప్పుడే మనం ముందుకెళ్ళగలం. ఇది ఎప్పుడైతే తెలుసుకుంటారో, తెలియక కాదు ఓటు బ్యాంక్ రాజకీయాలు అంటారు. అందుకే నేను చెప్పేది, మనం ఎవ్వరికి ఓటేసినా గెలిచేది ఎప్పుడూ రాజకీయమే, ఓడేది ఎప్పుడూ ఓటరే, ఓడేది ఎప్పుడూ ప్రజాస్వామ్యమే. ఇది గుర్తుపెట్టుకుంటే కనీసం ఇంకొక 5 ఏళ్ల తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పుడన్నా మన బుర్ర ఏమన్నా కొంచెం అన్నా పనిచేస్తుందేమో చూడాలి. అంటిల్ దెన్, దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలార విచిత్రం కార్యక్రమం April 12, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.